హిందీలో ఓ సామెత ఉంది, కుత్త చాటే భీతో బురాహై కాటే భీతో బురాహై అని. కుక్క ప్రేమగా నాకిన అసహ్యమే, కోపంతో కరిచిన అసహ్యమే. కుక్క కదా అది, కుక్క చేత నాకించుకుంటామో చూస్తూ చూస్తూ. అలాగే ఈ దుర్మార్గుడు ఇదివరకు కక్షతో జైల్లో పెట్టిన అసహ్యంగానే ఉంది, ఇప్పుడు కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి అసహ్యమే కలిగిందిట. వీడు పాపి కదా, వాడు గట్టిగా కాళ్ళు పట్టుకుని, నేను పాపాత్ముణ్ణి, బాలఘాతుకుణ్ణి, బంధువుల మీద ప్రేమ లేనివాణ్ణి, కోపగుణం కలిగిన వాణ్ణి, నా కోపం ఈ మహాపాపం చేయించింది, నేను ఆకాశవాణి పలుకులు నమ్మాను, మీరు మహాత్ములు నన్ను క్షమించలేరా, ఆకాశవాణి మాటలు నమ్మి నాకు ఎక్కడ మృత్యు వస్తుందో మీ వల్లననుకొని మిమ్మల్ని నానా కష్టాల పాలు చేశాను, చెరసాల్లో పెట్టాను, తిండి తిప్పలేకుండా చేశాను, ఎంత దుర్మార్గుణ్ణి నేను, ఇప్పుడు నేను చేసిన పాపములు గుర్తుకొచ్చి దుఃఖం కలుగుతున్నది, మీరు సాధువులు కృపాపరులై కనరే శమింపరే, దయాపరులు గనక నన్ను క్షమించరా, మీరు క్షమించానంటే కానీ కాళ్ళు వదలను, అప్పటిదాకా మీ కాళ్ళు గట్టిగా పట్టుకుంటాను, నన్ను క్షమించానండి. అయినా ఒక్కసారి జ్ఞానంతో ఆలోచిస్తే చంపేవాడెవడు చచ్చేవాడెవడు, ప్రతి వ్యక్తి తాను చేసిన కర్మముల వల్ల శరీరం ధరిస్తాడు, మంచి చేయడం వల్ల శుభములు పొందుతాడు, చెడ్డ చేయడం వల్ల దుఃఖములు పొందుతాడు. చంపానని చచ్చానని ఒకడు హంతకుడని ఒకడు హన్యుడని అజ్ఞానం అనుకుంటాడు. నేనెక్కడి హంత, నేను హంతనా, కాదు కాదు, మీ శిశువులెక్కడి హన్యులు, మీ శిశువులు నా చేతిలో చచ్చారా, చావలేదు, చంపేవాడు ఆ భగవంతుడు, చచ్చేవాడు భగవంతుడు, జైల్లో ఉన్నవాడు భగవంతుడు, పెట్టినవాడు భగవంతుడు, అంతా భగవత్ స్వరూపం అంటున్నాడు ఇప్పుడు వీడు. తన దాకా వస్తేనేమో జైల్లో పెట్టాడు, ఇప్పుడు మాత్రం అంతా పరమాత్మ లీల, నేను హంతనీ కాదు, మీరు మీ కొడుకులు హన్యులు కారు, అంటే నా చేతిలో చచ్చిన వాళ్ళు కారు, ఇదంతా పరమాత్మ లీల, నన్ను తిట్టకండే, అంతా కర్మండి, ఇదంతా కర్మయోగం. ఇది ఏమిటో, కొందరు దుఃఖం పొందుతారు, కొందరు సుఖం పొందుతారు, కొందరికి ఒకళ్ళ మీద ద్వేషం, కొందరికి రాగం, కొందరు బంధువులు, కొందరు రాబంధులు, శత్రువులు మిత్రువులు అని తిరుగుతారు. నిజమునికి ఇదంతా పరమాత్మ యొక్క లీల. పూసల్లో దారంలో పరమాత్మ ప్రపంచమంతా ఉంటాడు, ఆ ఉన్నవాడిని గుర్తించలేక దారం తెంపుతాం, పూసలు పట్టుకుని నేల మీద పడతాయి, అలా చేశాను నేను, నన్ను క్షమించండి అనగానే వసుదేవుడు ఒక్క క్షణంలో కోపమంతా మర్చిపోయాడు. ఈ వసుదేవుడు కూడా నాలాంటి వాడు అనమాట, ఒక్క దండం పెడితే లొంగిపోతాడు. అప్పటి వరకు చేసిన అపచారములన్నీ మర్చిపోయాట, మర్చిపోయి బావా నీ వచనం బున్నిక్కమూసుమి ప్రాణుల్గత జ్ఞానులై నీవే నంచును లోభమోహమదభీ నిర్మిత్రతామోద శోకావేశంబుల వండొరు బొడుతురు ఏకాకారుడై సర్వరూపావిష్టుండగు ఈశ్వరుల్ తెలియలేరు అన్యోన్య విభ్రాంతులై. బావా నీవన్నదంతా నిజం, ఈ మనుష్యులని మోహం పట్టుకోవటం వల్ల అజ్ఞానంలో పడి సర్వప్రాణులలో ఉన్న పరమాత్మని గ్రహించలేరు. ఈ సృష్టిలో చీమ మొదలుకొని బ్రహ్మ వరకు ప్రతి ప్రాణి పరమాత్మస్వరూపమే. అనేక వేల కోట్ల జీవరాశుల్ని సృష్టిస్తున్న పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. అందుకే ఆ పరమాత్ముడు సుఖవనం అనే పేరుతో సుఖములకు కూడా సుఖమిస్తూ ఉంటాడు. ప్రతి ప్రాణిని ప్రేమించడమే ఆయన లక్షణం, ద్వేషించడం ఆయనకి చేతకానే చేత కాదు. ఈ విషయం తెలియని అజ్ఞానులు ఏమనుకుంటారట, నీవు నేను, నీవు వేరు నేను వేరు అనుకుంటారు. ఎప్పుడైతే నీవు వేరు నేను వేరు అనుకున్నాడో అప్పుడు ఈ జీవుల్ని లోభము మోహము మదము భయము శత్రుత్వము శోకము ఇవన్నీ పట్టుకుంటాయి. దానివల్ల ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు, ఐకమత్యం కలుపుకుంటారు, కొందరు బంధువులు అవుతారు, కొంతమంది విరోధులు అవుతారు, కొందరు ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు, కొంతమంది కాదండి మనందరం కలిసి ఉండి అభివృద్ధి పొందాలనుకుంటారు. కానీ సర్వరూపాలలో ఉన్న ఏకైక పరబ్రహ్మమును ఈశ్వరుణ్ణి గ్రహించలేరు. ఇది విభ్రాంతి, అన్యోన్య విభ్రాంతి వల్ల పరమాత్మను గుర్తించలేరు. ఆ పరమాత్మను గుర్తించడానికి ఎంతో సాధన కావాలి. నీవు ఒకప్పుడు మమ్మల్ని ద్వేషించావు, ఇప్పుడు ప్రేమిస్తున్నావు, ఇది ఎల్లవేళలో ఉంటే నువ్వు బాగుపడతావు, కానీ ఈ రాగద్వేషాలు అనుక్షణం మారిపోతూ ఉంటాయి. అయినా మేం మాత్రం మనస్ఫూర్తిగా నిన్ను క్షమించామనగానే అమ్మాయ్యా బావగారు క్షమించారనుకుని వాళ్ళ చేతులకి కాళ్ళకు ఉన్న సంకెళ్ళు తానే తొలగించి ఇది వరకు వాళ్ళ ఇల్లు ఆస్తి జప్తు చేశాడుగా, అవన్నీ తిరిగి వాళ్ళకి ఇచ్చి మీరు నన్ను క్షమించేశారు, ఇంకా నాకు ఆనందం అని వాళ్ళని పంపించాడు. ఆ రాత్రికి ఏదో నిద్రపోయాడు, తెల్లవారగానే పెద్ద సమావేశం పెట్టాడు. వాడికి చాలామంది మంత్రులు ఉన్నారు, వీడే పెద్ద దుర్మార్గుడు అంటే వీడి మంత్రులు వీడికంటే కంత్రియులు, వీడికంటే 7 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు. గ్రద్ద రాజైన హంసలు మంత్రిగా ఉంటే మంచిది అని శాస్త్రం. మనకి పంచతంత్రంలో ఏం చెప్పారు, రాజు గ్రద్దైనా పర్వాలా, సలహా చెప్పే మంత్రులు మాత్రం హంసలు అయి ఉండాలి. హంస మంత్రి అయితే మాత్రం ఏమిటి, చుట్టూ గ్రద్దలు మంత్రులైతే, హంస రాజైనా చుట్టూ ఉన్న మంత్రులు ఎప్పుడు గ్రద్దలైతే ప్రమాదం. ఎప్పుడు మంత్రాంగం బాగుండాలి. కానీ వీడు నీచుడు, వీడికంటే 7 ఆకులు ఎక్కువ చదివిన నీచులు మంత్రులు. ఈ మంత్రులకి పోడు తోడు సేనానాయకులు, ఈ సేనానాయకులకి తోడుగా వీళ్ళకి కొంతమంది వీరులు సాయం ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు, వరుసగా పోతన, కేసి, ధేనుకుడు, బకుడు, తృణావర్తుడు, ముష్టికుడు, అరిష్టుడు మొదలైనటువంటి వాళ్ళు మందలు మందలుగా రాక్షసులు ఉన్నారు వాడి దగ్గర. వీళ్ళందరితో కలిసి ఆయన సమావేశం ఏర్పాటు చేసి, మంత్రులారా, సేనానులారా, హితులారా, ఇది వరకు జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు, అవన్నీ ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు, కానీ నిన్న ఆకాశవాణి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు నా చేతిలోంచి ఎగిరిపోయి అమ్మగా మారి సింహవాహన అయ్యి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది, నన్ను చంపే పిల్లవాడు ఎక్కడో పెరుగుతున్నాడన్నది. ఇప్పుడు నాకు కర్తవ్యం ఏమిటి, నన్ను చంపే శత్రువు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ ఎక్కడో పెరుగుతున్నట్ట, వాణ్ణి ఎలా మట్టు పెట్టడం, కర్తవ్యం ఏమిటి, నన్ను రక్షించుకునుట ఎలాగా అనగానే మంత్రులు పక్కపక్కన వేరు, దీనికి ఇంత కష్టపడాలటండి, మేమున్నాంగా నీకు సలహా ఇవ్వడానికి, కొంత నువ్వు చేతులారా చేసుకున్నావు. ఏమిటది అంటే, నువ్వు చేసిన పొరపాటు దేవతలతో శత్రుత్వం తెచ్చుకోవటం. దేవతలతో శత్రుత్వం తెచ్చుకోవడం తప్పని మేము అనం, ఎవరితో అయినా శత్రుత్వం వచ్చినప్పుడు వాళ్ళని సర్వనాశనం చెయ్యాలి. 3 విషయములలో మెత్తపడకూడదట. ఈ సలహా అందరికీ పనికొస్తుందండి, చెప్పింది వాడి మంత్రులు దుర్మార్గులు చెప్పినా మంచి మంచే కదా, బాలాదపి సుభాషితం అన్నారు, మంచి ఎవరు చెప్పినా చిన్న పిల్లాడు చెప్పినా వినాలి. వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఒత్తి కొన్నుచు రానీజనదెత్తిన రోగముల రిపుల ఇంద్రియముల ఉత్పత్తి దశ నచరుపందగు మెత్తనగారాదు రాదు మీద జయింపన్. 3 విషయములో మనం మెత్తపడకూడదు, ఉపేక్షించకూడదు. అందులో మొదటిది రోగం. అసలు రోగం రాకుండా చూసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సాధ్యమైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, చక్కగా నడక నడవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, అడ్డమైన గడ్డి ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, దొరికాయి కదా అని పిజ్జాలు తింటే బొజ్జలు పెరుగుతాయి, లజ్జ పోతుంది మనకి, చివరికి ఎందుకు పనికి రాకుండా పోతాం. కాబట్టి ఆహారము విహారము బాగా చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కర్మయోగము వల్ల అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యం పూర్తిగా నిర్మూలన చెయ్యాలి మంచి మందులు వేసుకుని. కానీ ఇక్కడ ఏం చేస్తారు చాలామంది, తీరా అనారోగ్యం వచ్చాక డాక్టర్ గారు 6 టాబ్లెట్లు వేసుకోండి అంటే 1 టాబ్లెట్ వేసి కొంచెం తగ్గగానే మిగతావి వదిలేస్తారు, దాంతో మళ్ళీ రోగం లోపల కొంత ఉండిపోతుంది, ఈ రోగం తిరగబెడుతుంది, వీడిని నాశనం చేస్తుంది. కాబట్టి రోగమును మందు వేసి సమూలముగా నాశనం చేయాలి. అసలు రోగం రాకుండా చూడాలి, వస్తే పూర్తిగా ఆ రోగాన్ని నిర్మూలించాలి. ఇంకా 2వది ఏమిటట, శత్రువుల్ని ఎవరిని మనం తెచ్చుకోకూడదు, కావాలని తగాదా తెచ్చుకోకూడదు. ఒకవేళ కర్మయోగం వల్ల శత్రువులు పుడితే పూర్తిగా శత్రువుల్ని నాశనం చేయాలి. శత్రువులు దెబ్బ కొట్టి వదిలేమా, వాడు పగబడతాడు, మనల్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి శత్రుత్వం పుట్టకూడదు, పుడితే శత్రువు లేకుండా అయినా చూడాలి, లేదా శత్రుత్వమైనా లేకుండా వాడితో స్నేహం చేసుకోవాలి. శత్రుత్వం కొంచెం మిగిలించామంటే, అవతల వాడిని అనవసరంగా రెచ్చగొట్టామంటే తోక తొక్కిన తాచులో వాడు పగబట్టి ఎప్పుడో ఒకప్పుడు సర్వనాశనం చేస్తాడు. ఇంకా 3వది, ఇంద్రియముల విషయంలో కూడా మెత్తపడకూడదు, అనగా వ్యసనముల జోలికి వెళ్ళకూడదు. సాధ్యమైనంత వరకు వ్యసనముల జోలికి వెళ్ళామా ఇక ఆ తర్వాత మనం బయటపడలేము. కొంతమంది ఏం చేస్తారనమాట, పర్వాలేదు ఒక్క సిగరెట్టేరా ఫ్రీగా ఇస్తున్నాం కాల్చు ఏం అవదంటట, ఒక్కటి పట్టుకున్నాడా ఇక తర్వాత సిగా ఉండదు రెట్టు ఉండదు, వీడు బకెట్టు తన్నుతాడు. కాబట్టి ఒకసారి మనం వ్యసనం వరకు పొరపాటును కూడా లొంగరాదు. చాలా మంది లక్షణం ఏంటంటే, పర్వాలేదు కొంచెం ఏమవుదు, ఓ డ్రాప్ పుచ్చుకుంటే ఏమవుదు అంటాడు, ఒక డ్రాప్ పుచ్చుకున్నాక ఆ తర్వాత సీసాల్లోకి వెడతాడు, ఇక అక్కడి నుంచి వాడు నేనే గురువుని నేనే దేవుణ్ణి అంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి అనారోగ్యం వచ్చి వెళ్ళిపోతాడు ఈ జీవుడు కాస్త. ఈ తాగుపోతాడికి అప్పుడు వచ్చే ధైర్యం వీడు దుప్పదగ ఇంకెవరికి ఉండదనమాట. అది ఆ సమయంలో వాడు తనను తాను మించిపోతాడు, మదం అనేది ఒకటి పెరిగిపోతుంది అనమాట. అందువల్ల ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు జ్ఞానులు వ్యసనముల జోలికి వెళ్ళకూడదు. వ్యసనం అలవడిందా అందులో నుంచి బయటపడడం ఎవడి వల్ల కాదట. ఒకవేళ మనం ప్రయత్నించి వ్యసనంలో నుంచి బయటపడాలంటే ఇంకా జీవితంలో మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదట. అప్పుడప్పుడు పుచ్చుకోవడం మొదలుపెట్టినా మళ్ళీ మొదలైపోతుంది. అందుకనే ఇంద్రియముల దగ్గర నువ్వు పొరపాటును కూడా లొంగకు, లొంగితే నువ్వు వంగిపోతావు. ఈ మూడింటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నువ్వేం చేసావు, దేవతలతో శత్రుత్వం తెచ్చుకున్నావు, యుద్ధం చేసావు, వాళ్ళను దెబ్బ కొట్టావు, తర్వాత వాళ్ళని క్షమించొదిలేవు. ఆ దేవతలు నీ మీద పగబట్టారు, కుట్ర పన్నారు, విష్ణువుని ప్రార్థించారు, భూలోకంలో మానవుడై పుట్టమన్నారు, ఆయన పుట్టాడు, ఇప్పుడు ఆయన పుట్టి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. చూసావా, ఆనాడే దేవతల్ని నాశనం చేసినా బాగుండును, లేదా అసలు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్లకుండా ఉన్నా బాగుండునా? సరే, అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటో చెబుతున్నాం విను. విష్ణువు చచ్చిపోతే దేవతలు వాళ్ళంతట వాళ్లే చచ్చిపోతారు, అప్పుడు మనకి ప్రమాదం ఉండదు. కానీ విష్ణువుని చంపడం ఎలాగా? ఆయన దొరకడికి అంత తేలిగ్గా, నేనే విష్ణువుని రెండు చంపండి అని కుర్చీలో కూర్చుంటాడు ఆయన, ఇలాగా కూర్చోడు కదా. ఆయన అమాయకంగా నేను ఎవరినో నాకు తెలియదు అంటాడు. కాబట్టి విష్ణువుని చంపితే మనకి లాభం, కానీ చంపడం కష్టం, ఆయన దొరకడం కష్టం. కానీ ఆయన్ని దొరకబుచ్చుకుని చంపే మార్గం ఒకటి ఉన్నది. విష్ణువుకి వేరే శరీరం లేదు. ఆయన శరీరం ఏమిటి? ఆయన ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ఉంటాడు. కాబట్టి ధర్మముతో ఉన్న మనుషులందరినీ చంపేద్దాం. మిమ్మల్ని అందరినీ చంపేసేవాడు వాడు నిజంగా అక్కడ ఉంటే, ఎందుకంటే మీరంతా ధర్మాత్ములు అనుకుంటున్నారు గనక. ఆ చక్రి ధర్మంబునందమరు, ధర్మములో పరమాత్మ ఉంటాడు, ధర్మాత్ములందరినీ చంపేద్దాం. అప్పుడు ఆయనకు ఉండడానికి శరీరం ఉండదు, బయటకు వస్తాడు. గోవులు ఆవులు ఎక్కడుంటే అక్కడ పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఆవులన్నిటినీ నరికిపారాయి. భూమిదేవులు బ్రాహ్మణులు ఎక్కడుంటే అక్కడ పరమాత్మ ఉంటాడు. కనిపించిన వాళ్ళల్లా నరికిపారాయి. పంచి కట్టుకుని యజ్ఞోపేతం ఉన్న వాడిని వేసి పారేసామంటే ఇక మనకు విష్ణువు యొక్క పగ ఉండదు. తితిక్ష ఓర్పు ఎక్కడుంటే అక్కడ పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఓర్పుతో ఉన్న వాళ్ళందరినీ, సహనముతో ఉన్న వాళ్ళందరినీ చంపిపారాయి. ఆమ్నాయ వేదములు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. కాబట్టి కనిపించిన వేద పండితులందరినీ నరిగిపారాయి. కారుణ్య ఎక్కడ కరుణ ఉంటే అక్కడ పరమాత్మ ఉంటాడు. కాబట్టి దయాస్వరూపుల్ని, చిలుకల్ని పెంచేవాళ్ళని, చిలుకలకి వైద్యం చేసేవాడిని, చిలుకలకి సుఖవనానికి డొనేట్ చేసేవాళ్ళని వీళ్ళందరినీ చంపేమన్నట్టు వాడు. కాబట్టి వాడు లేకపోబట్టి మనం సుఖవనానికి వెళ్ళి సుఖపడుతున్నాం. స్వామీజీ కరుణించి వాడిని ముందే పంపేసి మరీ మనల్ని సృష్టించారు, లేకపోతే వాడు ఉండగా మనం ఉంటే ఎంత ఇబ్బంది పడేవాడు ఆలోచించండి. సత్యములను, సత్యం పలికే చోట పరమాత్మ ఉంటాడు. కాబట్టి నిజం చెప్పే వాళ్ళందరినీ చంపేయి. యాగ యజ్ఞములు జరిగే చోట ఆయన ఉంటాడు. కాబట్టి యజ్ఞములను పాడు చేసేయండి. తపః తపస్సు ఎక్కడుంటే అక్కడ పరమాత్మ ఉంటాడు. కాబట్టి తపస్సు చేసే వాళ్ళని చంపేద్దాం. దమం ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటాడు. ఇంద్రియ నిగ్రహం ఉన్న వాళ్ళందరినీ నరికిపారేద్దాం. శ్రద్ధ, శ్రద్ధతో భగవంతుని కథలు వినే చోట ఆయన ఉంటాడు. కాబట్టి శ్రద్ధగా భాగవతం వినే వాళ్ళందరినీ పట నరికేసి. శాంతి ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటాడు. కాబట్టి శాంతము కలిగిన వాళ్ళందరినీ చంపేద్దాం. ఇవన్నీ కూడాట మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి మొత్తం పద్యం చదువుకుందాం. అమరశ్రేణికి నెల్ల చక్రి ముఖరుండు, ఆ చక్రి ధర్మంబునందమరున్, గోవులు భూమిదేవులు తితిక్షామ్నాయ కారుణ్య సత్యములున్, యాగ తపో దమంబులును, శ్రద్ధ శాంతులున్, విష్ణు దేహములు, ఇవన్నీ విష్ణువు యొక్క శరీరములు. ఇన్నింటిని సంహరించిన అతండంతం బునుం బొందెడిన్, వీటన్నిటినీ నాశనం చేస్తే ఇంకా ఆయనకి ఉండడానికి స్థలం ఉండదు గనక ఆయనంతటా ఆయనే చచ్చిపోతాడు. విష్ణువుని చంపాలంటే వీళ్ళని చంపాలి. ఎంత తెలివి తక్కువ వాళ్ళండి వాళ్ళు. ఇందులో విష్ణువు ఉంటాడు గనక ఆయన చంపడానికి వీళ్ళని చంపాలనుకున్నారట. ఇవన్నీ చచ్చిపోతే ఆయన ఊరుకుంటాడా? ఇవన్నీ చచ్చినంత మాత్రం చేత ఆయన చచ్చిపోతాడా? అది అజ్ఞానం అంటారు. ఈ అజ్ఞానంలో పడే పాత బస్తీలో గోవుల్ని చంపేస్తున్నారు మూర్ఖులు, వాళ్ళకి తెలియక. కానీ వీటిని రక్షించడానికి పరమాత్మ వస్తాడని వాళ్ళకి తెలియదు. పరమాత్మని సంహరించడం అంటే ఎంత కష్టమో తెలియక ఈ మంత్రులు ఈ పిచ్చి సలహా ఇచ్చి ఈ వ్యక్తులందరినీ చంపేయి. ఆ విష్ణువు తనంత తానే చచ్చిపోతాడు. ఇంకా ఆయన్ని చంపాక ఏం చేద్దాం? నిన్ను చంపడానికి పిల్లవాడి రూపంలో విష్ణువు పుట్టాడని కదా అమ్మవారు చెప్పింది. కాబట్టి మమ్మల్ని అందరినీ పంపించు, ఇదిగో మా అందరికీ పెద్దక్క పోతన, ఈవిడ్ని బోణీగా పంపిద్దాం. ఈ పోతన అనే రాణిని బోణీగా పంపాక ఆ తర్వాత ఆవిడ తమ్ముళ్ళని, అన్నయ్యల్ని, బాబయ్యల్ని, మేనమామల్ని, ఈ మందందరినీ పంపుదాం. వీళ్ళంతా కలిసి పల్లెలు, మందలు, పట్టణములు, గ్రామములు వెదకి వెదకి పుట్టిన వాళ్ళని, పెరుగుతున్న వాళ్ళని, అందరినీ పిల్లల్ని చంపేస్తారు. అప్పుడే పుట్టిన పాపలు మొదలుకొని 8 ఏళ్ళు వరకు ఉన్న పిల్లలందరినీ పట్టి సంహరిస్తారు. దాంతో పిల్లలంతా చచ్చిపోతారు. పిల్లలంతా పోతే ఇంక నిన్ను చంపడానికి ఎవడో మిగలడు, విష్ణువు కూడా చచ్చిపోతాడు. పిల్లల్లో ఏదో ఒక పిల్లవాడి రూపంలో ఉంటాడుగా పరమాత్మ, కాబట్టి పరమాత్మ తనంతా తానే పోతాడు. ఈ పని చేద్దాం అనగానే ఆహాహా, మీరు ఆ మంత్రులంటే కేబినెట్ హోదా ఇచ్చినందుకు నా పరువు నిలబెట్టారు, మీ అందరికీ జీతాలు ఎలవెలసులు పెంచేశానంతే అని వెంటనే ఏం చేశాడు ఆయన, మొత్తం రాక్షసుల్ని సైనికుల్ని పిలిచాడు. ఇప్పుడు మంత్రులు చెప్పినట్టు చెయ్యమనగానే వీళ్ళు విజృంభించి గ్రామాల మీద, దేశాల మీద పడ్డారు. కత్తులు, కటారులు, సోలాలు, ముద్గరాలు, పట్టిసాలు, ఆయుధాలన్నీ పుచ్చుకుని పల్లెల మీద, పట్టణాల మీద, మందల మీద పడ్డారు. ఆవుల్ని చంపేశారు, యజ్ఞములు పాడు చేశారు, ఋషుల్ని పీకి పాకాన పెట్టారు, చంటి పిల్లల్ని చంపడం మొదలు పెట్టారు. ఒకటేమిటి, హింసాకాండతో ప్రపంచం అట్టుడికిపోయింది, భయంకరమైన హింస పెరిగిపోయింది. వెదకి వెదకి దైత్యవీరులు సాధుల నడపవారి బలములడగిపోయే, యశము సిరియు భద్రంబు ధైర్యంబు ఆర్యహింసేయ అడగుగాదే. ఈ రాక్షసులు వెతికి వెతికి మరి మహాత్ముల్ని చంపుతూ ఉంటే, గోవుల్ని చంపుతూ ఉంటే, బ్రాహ్మణోత్తముల్ని సంహరిస్తూ ఉంటే, యజ్ఞములను పాడు చేస్తూ ఉంటే, చంటి పిల్లల్ని చంపుతూ ఉంటే, ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయింది, ఆక్రందనం చేసింది. క్రమంగా ఈ పాపాత్ములకి ముఖంలో కళాకాంతులు పోయి ప్రేత కళ వచ్చింది. ఎప్పుడైనా సాధువులను హింసిస్తే, మహాత్ముల్ని ఏడిపిస్తే, అప్పుడు వాడికి ముందు కాంతి పోతుంది ముఖంలో, అనారోగ్యం వస్తుంది, వాడి ముఖంలో చావుకళ వస్తుంది, ప్రేతకళ వస్తుంది. కీర్తి, ఆయువు, ఆనందం, యశస్సు ఇవన్నీ మహాత్ముల్ని హింసిస్తే తొలగిపోతాయి. వీళ్ళందరికీ ఇక చావు దగ్గర పడిందట. ఇంకక్కడ మందలో, వ్రేపల్లెలో తెల్లవారగానే యశోదాదేవి పక్కలో చూసుకుంది. రాత్రంతా యోగ నిద్ర వల్ల ఆవిడికి ఏం తెలియలేదుగా. తెల్లవారగానే మెలకు వచ్చి చూస్తే పక్కలో బంగారం లాంటి కొడుకు, అవడానికి నీలంగా ఉన్నా నల్లగా ఉన్నా కుర్రాడు ఎంత ముద్దుగా ఉన్నాడు. కొంతమంది నల్లగా ఉంటారు, ఎంత అందంగా ఉంటారో, కొంతమంది తెల్లగా ఉంటారు, దిక్కుమాల ముఖాల్లో కళాకాంతి ఉండదు. ఆహాహాహా, ఈ కుర్రవాడు నల్లగా ముద్దుగా బంగారంలో ఉన్నాడు, నల్ల బంగారంలో ఉన్నాడు అనుకుని ముచ్చట పడిపోయి ఒకటే ముద్దులు పెట్టుకుంది. అసలు ఆవిడ ఎంత అదృష్టవంతురాలండి, ఎన్ని జన్మల సుకృతం, అవన్నీ మనం కథలో చెప్పుకుంటాం, భవిష్యత్తులో ఆవిడ పూర్వజన్మ కథ. ఏదో సుకృతం లేకపోతే పరమాత్మను చూడగలమా? భగవంతుడికి దగ్గరికి వెళ్ళామంటే, మనం సద్గురువు దగ్గరికి వెళ్ళామంటే, ఎక్కడో మనం పూర్వజన్మలో అదృష్టం సుకృతం చేసుకున్నాం, పుణ్యం చేసుకున్నాం, అనేక జన్మల తప ఫలితం లేకపోతే దగ్గరకి వెళ్ళలేము, చూడలేము. ఆ యోగం పట్టింది ఆవిడకు కూడా. అందుకని ఆవిడ కుర్రవాణ్ణి చూసి ఆశ్చర్యపోయింది. ఇంతలో నందుడు చూశాడు. ఇంకేముంది, క్షణాలలో కృష్ణుడు పుట్టిన వార్త అంతా వ్యాపించిపోయింది. వార్త కదా, అందరికీ తెలిసిపోయిందిట. అసలు ఎవరెవరికి చెప్పారో తెలియదు, కానీ మొత్తం రేపల్లెలో ఎవరి నోట విన్నా యశోదాదేవికి కొడుకు పుట్టాటోయ్ అనుకోవడమే. మన వాళ్ళంతే, ఒక్కళ్ళ చెవిలో పడిందా, ఇంకా మొత్తం ఫేస్బుక్ లైవ్. అది ఫేస్బుక్ అంటే ముఖపుస్తకం కదా, మరి ఈ ముఖం నుంచి ఆ ముఖానికి, ఆ ముఖం నుంచి ఆ ముఖానికి, ఆ ముఖం నుంచి ముఖానికి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయో, వెళ్ళేటప్పుడు మళ్ళీ చిలవలు పొలవలు కూడా వెళ్ళిపోతాయి. ఓసారి ఓ రాజుగారికి అనుమానం వచ్చింది, ఎక్కడో రహస్యంగా అంతఃపురంలో మాట్లాడుకున్న మాటలు కూడా లీక్ అయిపోతున్నాయి ఏమిటి మంత్రి గారు అని అడిగట్ట మంత్రి గారిని. అప్పుడు మంత్రి గారు, నేను చెప్పినట్టు చెయ్యండి అన్నాడు. అనగానే రాజుగారు పొద్దున్నే లేచి పళ్ళు తోముకుంటూ నాలుగు గీసుకుంటూ భార్యని పిలిచి, ఇప్పుడే నాలుగు గీసుకుంటూ ఉంటే నాలిక బద్ద కింద పడిపోయింది అన్నట్ట. ఆ తర్వాత మధ్యాహ్నం రాజుగారు సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంతలో జనమంతా, మహారాజా 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 మీరు బతికే ఉన్నారా అనడం మొదలెట్టారు. ఇదేమిట్రా, నేను బతికే ఉన్నానా అంటారు, నాకేమైంది అన్నాడు ఆయన. అప్పుడు పౌరులంతా ఏమన్నారు, మహారాజా మీ గురించి ఎన్నో విన్నాం, మీరు పొద్దుట నాలుక గీసుకుంటూ ఉంటే మీ నోట్లోంచి పందుంపుల్లలు, నాలిక బద్దలు, మేకులు, సోడాబుడ్లు, కత్తులు, గుణపాలు, ఈటెలు, సోలాలు మీ నోట్లోంచి పడ్డాయట, ఇన్ని పడ్డా మీరు ఎలా బతికారు మహారాజా అన్నారు. దాంతో రాజుగారు తెల్లబోయి మంత్రి గారు ముందే చెప్పారు కదా అందుకని భార్యను పిలిచి, పొద్దున నువ్వేం చెప్పావు, ఎవరికేం చెప్పావంటే మీరు నాలిక గీసుకుంటూ ఉంటే నాలిక బద్ద పడింది అన్నారు కదండి, అందుకని పక్కనున్న పరిచారికకి పనిచేసేదానికి మా ఆయన పళ్ళు తోముకుంటూ ఉంటే బ్రష్షు నాలిక బద్ద పడ్డాయి అన్నాను అని ఈ నాలిక బద్దకి బ్రష్ చేర్చింది ఈవిడ. ఈవిడ ఏం చేసింది, రాజుగారి నోట్లోంచి బ్రష్షు, టూత్పేస్టు, నాలిక బద్ద అని ఇంకో టూత్పేస్ట్ చేర్చిందిట. ఇలా 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 పెరిగి మధ్యాహ్నానికి అది ఏమైపోయిందనమాట, నోట్లోంచి సోడా బుడ్లు, సోలాలు, ఈటలు దాకా వెళ్ళిపోయింది. ఇదే వార్త ఎంత చిత్రంగా ఉంటుందో, ఒక నోట్లోంచి ఒక నోట్లోకి వెళ్ళేసరికి ఎన్ని మారిపోతాయో మాయదారి మనుషులు. అందువల్ల చెప్పొచ్చేది ఏమిటంటే మొత్తం క్షణాలలో వ్యాపించిపోయింది కృష్ణ పరమాత్మ పుట్టిన వార్త. కృష్ణుడు పుట్టిన ఆనందంతో లేళ్ళు నాలుగు కాళ్ల మీద చెంగు చెంగున దూకాయి. ఆవు దూడలు ఉంటాయి, అప్పుడే పుట్టిన దూడలు కూడా ఎగిరెగిరి గంతులు వేయడం మొదలెట్టేట. ఆవు దూడలు అటు ఇటు పరిగెడుతూ ఉంటే అంత అందమండి అసలు, ముచ్చటగా ఆవు దూడలు చెంగు చెంగున దూకాయి. తోక పైకెత్తి జెండాకర్రలా ఎత్తి మరీ పరిగెత్తడం మొదలెట్టాయి. క్రేళ్ళురికి అసలే లేగలు అన్నారు పోతన గారు. చెంగు చెంగుమని దూక్కుంటూ దూక్కుంటూ తోక పైకెత్తి దూడలు అటు ఇటు పరిగెత్తాయి. కృష్ణుడు పుట్టిన ఆనందంతో ఆవుబోతులు రంకెలు వేశాయి. ఇంకా ఆ రేపల్లెలో కొన్ని ఆవులు ఉన్నాయి, ఈ ఆవులు గొడ్డు ఆవులు అయిపోయేట, గొడ్డుట ఆవులు పాలివ్వడం మానేశాయి. పాలివ్వడం మానేసిన ఆవులు కూడా పొదుగుల్లోంచి కుండలకి కొండలు పాలు కురిపించడం మొదలుపెట్టాయి. అంటే కృష్ణుడు పుట్టిన శుభవేళ గొడ్డుట ఆవులు కూడా పాలివ్వడం మొదలుపెట్టాయి. అది ఆ పరమాత్మని యొక్క మహిమ. ఇంతలో నందుడు వచ్చాడు, మా పిల్లాడు పుట్టిన శుభ సందర్భంగా ఆవులన్నిటికీ మసాజ్ చెయ్యండి అన్నట్ట. పసుపు నువ్వుల నూనె కలిపి, ఈ నువ్వుల నూనెలో కలిపిన పసుపు ముద్ద ఆవులు ఒళ్ళంతా పట్టించారు, గిట్టలకి పట్టించారు, కొమ్ములకు పట్టించారు, బాగా మర్దనా చేశారు. ఆ తర్వాత వాళ్ళందరికీ స్నానాలు చేయించారు, ఆవులన్నిటికీ దాణా పెట్టించాడు ఆయన. ఈలోపు కృష్ణుడు పుట్టిన ఆనందం ప్రకటించుకోవడానికి ఈ నందుడి దగ్గర ఉండేటటువంటి కొంతమంది వంది మాగధులు వచ్చారు. వాళ్ళు పొగడతారనమాట, వాళ్ళు ఎప్పుడు పొగడ్డం వాళ్ళ లక్షణం. జయహో నంద మహారాజా, జయహో మహారాజా, మీకు కుమారుడు పుట్టాడు, మాకు పాత చీర ఇవ్వండి, పాత పంచే ఇవ్వండి, మీ కొడుకు వర్ధిల్లుతాడు అంటూ మొత్తం వీళ్ళందరూ పొగడ్డం మొదలుపెట్టారు. వీళ్ళందరినీ దగ్గరికి పిలిచాడు నందుడు. ఆరగ పొగడెడి చదివెడి వారికి, విద్యలను బ్రదుగువారికి, లేమిం జేరిన వారికి, ఎల్లనుమును కోరకమును నందుడిచ్చే గోధన చెయ్యములు. ఈ పొగిడే వంది మాగతులకి, పాటలు పాడేవాళ్ళకి, కొమ్ము బోరాలు ఊదేవాళ్ళకి అందరినీ దగ్గరికి పిలిచి వీళ్లతో పాటు పేదవాళ్ళకి, ఈ యాచకులకి వందల కొలది ఆవులు దానమిచ్చాడు. నా కొడుకు లాంటి కొడుకు పుట్టాక ఈ ఆవులు దానమివ్వడం ఒక లెక్క అని ఆనందంతో ఆవు దూడ కలిపి దానమిచ్చాడు. మళ్ళీ ఆవులు దానమిచ్చేటప్పుడు ఎటువంటి ఆవు ఇచ్చాట, పూటకి 5 లీటర్ల నుంచి 25 లీటర్లు పాలు ఇచ్చేటటువంటి ఆవులు ఇచ్చాడు తప్ప గొడ్డుట ఆవులను ఇవ్వలేదు. మరీ గాయ్ బామన్ కే హాత్ అని ఒక సామెత ఉంది హిందీలో. చచ్చిన ఆవును పట్టుకెళ్ళి బ్రాహ్మడికి దానం చేసేయి, అంటే పనికి మాలిన వస్తువులు దానం వాడికి చేసేయి, ఇంట్లో మంచి వాటిని అట్టే పెట్టుకోనని. కొంతమంది అంతే, వాళ్ళకి పనికిరాని కుళ్ళిపోయిన మామిడి పళ్ళు, కుళ్ళిపోయిన వస్తువులో చిరిగిపోయిన 10 రూపాయల రొట్టు ఉంటుంది కదా, ఎక్కడ మార్కెట్లో చల్లదు, దాన్ని డైరెక్ట్గా హుండీలో వేసేస్తాడు, హుండీలో దేవుడు పడతాడు. ఇక మహానుభావులు అలాంటివి కాకుండా మంచి మంచి ఆవులు, పొదుగులు కలిగిన ఆవులు, పాలిచ్చే ఆవులు, కొమ్ములతో పొడవని ఆవులు, ఒక్క దూడ కలిగిన ఆవులు మహానుభావుడు నందుడు ఎందరికో దానం చేశాడు. ఇక ఆడవాళ్ళందరికీ కూడా కృష్ణుడు పుట్టినట్టు తెలిసింది. వాళ్ళంతా ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేశారు. ఇదిగో అక్కయ్య, చెల్లి, పుల్లమ్మోయ్, ఎల్లమ్మోయ్ అని అందరూ ఒకళ్ళొకటి దగ్గరికి పిలుచుకుని, ఈ వార్త విన్నారా అనగానే, మేము ముందే విన్నాం, మీరు చెప్పడానికి ముందు మాకు తెలిసింది లేమోయ్ అన్నారు కొందరు. అంటే ఒకళ్ళకొకళ్ళు తెలియకపోయినా తెలిసినట్టు నటిస్తారు కొంతమంది. కొంతమంది చూసారా, స్వామీజీ బర్త్డేట, నువ్వు చెప్పాలంటే నాకు తెలియదేటి, నేనే స్వామీజీకి అత్త శిష్యుల్ని అనుకుంటారు వీళ్ళు. నిజానికి వీడికి తెలియదు, దొంగ అప్పుడే తెలిసింది, అయినా నటిస్తారు కొందరు. అది కూడా ఒక రకమైన భక్తే. అలా వీళ్ళల్లో వీళ్ళు ఒకరికి ఏమని చెప్పుకున్నారట, ఏమి నోము ఫలమో, ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలార వీనులలరా, మన యశోద మన యశోద చిన్ని మగవానిగ నిన్నట చూచి వత్తమమ్మ సుదతులారా. అమ్మలు విన్నారా మీరు, ఇన్నాళ్ళటికి ఒక శుభవార్త మనకి తెలిసింది. మనం ఏమి నోములు వచ్చామో, ఏ పుణ్యం చేసామో, మన నోములు నోముల పంటగా పుణ్యాల ఫలంగా మనం మంచి మాట విన్నాం. అంటే వీళ్ళంతా ఏమనుకుంటున్నారు, యశోదకి పిల్లవాడు పుట్టడం మన పుణ్యం, వాళ్ళందరికీ యశోద అంటే ఇష్టం అండి, నందుడు వాళ్ళకి రాజు, నందరాజు గారికి సంతానం కలిగితే తమకే బిడ్డ పుట్టినంత ఆనందం పొందారు ఆ పుణ్యాత్ములు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, మనం నోములు నోచుంటాం, పుణ్యములు చేసి ఉంటాం, ఆ పుణ్యం ఫలించింది, నోములు ఫలించాయి, ఇంతకాలానికి శుభవార్త చెవిలో పడింది. మన యశోదాదేవి ఓ చిన్ని బాబుని, బుజ్జి బాబుని కన్నదట, చూచొద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కొంతమందికి ఓ ధర్మ సందేహం వచ్చింది, మన యశోద చిన్ని మగవానికి అనేట అంటాడేంటి పోతన గారు, ఎవరైనా చిన్నపిల్లవాడిని కనకపోతే నా అంతవాడిని ఒకసారి కంటారా, కనలేరు కదా. మరి రాసిన కవిగారు పోతన గారు ఏమన్నా తెలివి తక్కువవాడా, ఆయన రామానుగ్రహంతో రాసినవాడు కదా. ఈ చిన్ని మగవాడు ఎవరికి వాడతారో తెలుసా, ఇంకా పిల్లలు పుట్టరు, పెళ్ళై చాలా కాలం అయ్యింది, ఈవిడు గొడ్రాలు అనిపించుకున్నప్పుడు లేటుగా లేటెస్ట్గా పుట్టిన వాడిని చిన్ని మగవాడు అంటారు. యశోదాదేవికి 60 ఏళ్ళు వచ్చాయి టేకంగా, ఇంకా పిల్లలు పుట్టరని అందరూ డిక్లేర్ చేశారు, అంత పెద్ద వయస్సులో పుట్టాడు ఆయన. అందుకని ఆలస్యముగా పిల్లలు పుడితే తెలుగులో ఒక జాతీయ పదం ఉంది, చిన్ని మగవాడు అంటారన్నమాట. అంటే ఆలస్యముగా తల్లికి పుట్టినవాడు, పెళ్ళైన చాలా కాలం తర్వాత దంపతులకు పుట్టినవాడు అని అర్థం. అందుకే వాళ్ళు ఆ పదం వాడారు. ఇన్నాళ్ళకి పుట్టేట, ఎంతకాలానికి పుట్టాం, ఎంత పురుద్దొక వార్త అంటే ఇన్ని నాళ్లకి పెళ్ళైన చాలా ఏళ్ల తర్వాత యశోదానందులకి పిల్లవాడు పుట్టిన వార్త విన్నాం, చూచి వద్దాం అని అందరూ ప్రయాణం అయ్యారు. ఈ ప్రయాణం అయ్యేటప్పుడు ఎప్పుడు పిల్లవాడిని చూడడానికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా వెళ్ళాలండి, కుళ్ళు గుడ్డలతో పిల్లల దగ్గరికి వెళ్ళకండి, స్నానము చేసి అలంకరించుకుని వెళ్ళాలి. గురువు దగ్గరికి, దేవుడి దగ్గరికి, పురాణముల దగ్గరికి, చంటి పిల్లల దగ్గరికి వెళుతున్నప్పుడు శుభ్రముగా శుచిగా అలంకరించుకుని చెమట కంపు లేకుండా వెళ్ళాలి. చెయ్యి ఎత్తగానే చెమట కంపు వస్తే ఎలాగా, అసలు అక్కడ మనిషి ఉండలేడు. పిల్లల దగ్గరికి వెళితే బ్యాక్టీరియా అంటుకుంటుంది, నేను అన్నానని అనుకోకండి. మీరు మన గురుదేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, భగవత్ స్వరూపుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన నోరు శుభ్రంగా ఉండాలి. మనం నోరెత్తి మాట్లాడితే మంచి ఘుమఘుమలాడే పరిమళం రావాలి. అంతేగాని ఏడాది క్రితం పళ్ళు తవ్వుకుని గురుగారు గత గురుదత్త అన్నావా, దత్తాత్రేయుడు పారిపోతాడు, అక్కడ ఉండలేడు. ఆయన తట్టుకున్నా తట్టుకుంటాడు మహాత్ముడు గనక, కానీ దత్తాత్రేయుడు పక్కనున్న మేము తట్టుకోవాలి. కాబట్టి కనీసం మా కోసమైనా చక్కగా దంతరుచితో సువాసనతో వెళ్ళాలి. శరీరం నుంచి చెమట వాసన రాకుండా చూసుకోవాలి, శుభ్రంగా రుద్దుకోవాలి. ఆ మధ్యన ఒక ఆయన అన్నాడు, నాకు సబ్బు రుద్దుకోవడం ఇష్టం ఉండదు అన్నాడు. నీకోసం కాదు నాయన, సామాజిక స్పృహ, నీ పక్కవాడు కూర్చోద్దు, పురాణం వింటున్నప్పుడు పక్కవాడు కూర్చుని వినాలి. అందువల్ల శుభ్రంగా రుద్దుకుని మంచి బట్టలు కట్టుకుని శృంగారించుకుని అలంకరించుకుని వెళ్ళమని పురాణములు చెప్పకుండా చెప్పాయి మనకి. అందుకనే ఈ స్త్రీలంతా ఏం చేశారు, శుభ్రముగా స్నానం చేశారు, అలంకరించుకున్నారు. ఇప్పుడు యశోద దగ్గరికి బయలుదేరారు. ఏం అలంకారాలు, ఏమి రూపాలండి. వేడుక తోడ క్రొమ్ముడులు వీడ కుచో పరిహార రేఖలల్లాడ కపోల పాలికల హాటక పత్ర రుచుల్ విలోకనం బాడ పటాంచలం బులసియాడగ చేడియలేగి చూచి రొగి జిష్ణుని కృష్ణుని చిన్ని విష్ణుని. ఇంకా ఆడవాళ్ళు కదా, అలంకారం అంటే ఆడవాళ్ళ దగ్గరే, దిక్కుమాల మొగాడి దగ్గర ఉంది పంచే కండువ, ఇంకేముండదు, లేదా ప్యాంటు షర్టు. ఈ మధ్యన అవి పోయి షార్ట్లు, అంగవస్త్రాలని పూర్వం ఉండేవి, ఇప్పుడు దిక్కుమాల వాళ్ళు అంగవస్త్రాలకు బదులుగా షార్ట్లు వేసుకుని వస్తుంటే ఎలుగుబంటిలాగా బొచ్చు వేసుకుని చూడలేక ప్రాణం పోతుంది. అమెరికాలో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు ప్రాణం గజగజలాడిపోతుంది. ఇటు ఇటు కూర్చుని ఉంటాను మధ్యలో నేను, ఏం చేస్తాం. సరే, కాలప్రభావం అది. కానీ స్త్రీల దగ్గర రకరకాల అలంకారాలు ఉంటాయి. భారతీయ స్త్రీల దగ్గర చీరలు కట్టుకున్నారు కొంతమంది. ఆ చీరల్లో కూడా కొంగు జార్చింది ఒక ఆవిడ, అంటే నేల మీద కొంగు జార్చుకుని నడుతుంటే ఆవిడ నడిచినంతసేపు వెనకాతలో కొంగు నేలంతా తుడుచుకుంటూ పోతుందిట. అందుకని ఏమన్నారు అక్కడ, పటాంచలంబులు అసియాడగా, అనగా ఈ చీర కొంగు నేల మీద అలాగా ఈడ్చుకుంటూ వెళ్ళారు కొందరు. కొందరు ఈ చీర కొంగుని ఇలా తిప్పి నడుం చుట్టూ తిప్పి బొడ్లో దోపారు. మరికొంతమంది చక్కని లంగాలు జాకెట్లు వేసుకున్నారు. ఇంకా తల జుట్టు బాగా పొడుగ్గా జుట్టున్నావిడ, ఈ జుట్టుని కొంత ముడి వేసి ఆ ముడిలోంచి కొంత జుట్టు కిందకి విరబోసుకుందిట. ఆవిడికి జుట్టు ఎక్కువ ఉంది కనుక ఇలా ముడేసుకుని కొంత చేసిందిట. మరి ఆవిడ ఏం చేసింది, ఇంకొక ఆవిడ కొంచెం పిలక జుట్టు, ఈ పిలక జుట్టు కనపడకుండా ఉండడం కోసం దానికి వెనక అతను సవరం పెట్టి వేళ్లాడదీసింది. మరొక ఆవిడ జడ వేసుకున్నది, పూర్వం జడలను వేసుకునేవారు ఆడవాళ్ళు, మెడ వెనక నుంచి ఆ జడలా కిందకి వేళ్లాడుతోంది ఒక ఆవిడకి. మరికొంతమంది అందులో మల్లె పువ్వులు తురుముకున్నారు, మరికొంతమంది నగలు నాణ్యాలు పెట్టుకున్నారు, చూడామణులు పెట్టుకున్నారు, చెవుల కుండలాలు పెట్టుకున్నారు, ఒళ్ళంతా చందనం పూసుకున్నారు, పసుపులు పూసుకున్నారు ముఖానికి, మంచి మంచి కుంకుమలు పెట్టుకున్నారు. పేరంటానికి వెళ్ళేటప్పుడు ఎక్కడ లేని నగలు బీరువాలోంచి అప్పుడు తీస్తారు లాకర్లో నుంచి. అందుకని కంకణములు, నడుముకి వడ్డాణములు, కాళ్ళకి నూపురములు ఇవన్నీ వేసుకుని ఈ అలంకారంతో ధగధగలాడిపోతూ వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఒయ్యారంగా నడుచుకుంటూ వాళ్ళు ఆ నడిచేటప్పుడు కులుకుతూ నడుస్తున్నారు కొంతమంది. ఒక్కొక్కళ్ళు మాత్రం ధప్ ధప్ అంటూ గజలక్ష్మిలా నడవడం మొదలు పెట్టారు. ఈ విధంగా వీరంతా రకరకాలుగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మని చూద్దాం, యశోద యొక్క బిడ్డను చూద్దాం అనుకుంటూ ఈ ఒయ్యారి భామలంతా యశోద దగ్గరికి వెళ్ళారు. చూచారు కృష్ణుని, చూడగానే వాళ్ళు తమను తాము మరిచిపోయారట. నిజంగా చెప్పమంటే పేరంటానికి అలంకరించుకుని వెళ్ళారు వాళ్ళు, అయినా అక్కడికి వెళ్ళాక అలంకారములను మరిచిపోయారు, ఒకరినొకరు చూచుకోవడం మర్చిపోయారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మర్చిపోయారు. ఎందుకని, ఈ అలంకారములన్నీ లౌకికమైనవి, కానీ పరమాత్మ దివ్యాలంకార స్వరూపుడు, ఆ రూపమే అన్ని అలంకారాలకి అతీతం. ఆ అందం చూడగానే, ఆ రూపం చూడగానే అందరూ పరవశులైపోయారటండి వాళ్ళు, అన్నీ మర్చిపోయారు. ఆహా, ఏమి రూపం, ఏమి కాంతి, ఏమి శోభ, ఇటువంటి పిల్లవాణ్ణి కన్న యశోద కదా భాగ్యవంతురాలు. మనకి ఉన్నారు పిల్లలు దిక్కుమాలిన చెవిడి ముక్కుగళ్ళు. ఆలస్యమైన ఈ తల్లికి ఎటువంటి కొడుకు పుట్టాడు అని కన్నీళ్లు పెట్టుకుని ఆనందంతో పొంగిపోయారటండి వాళ్ళు. నిజంగా నా పిల్లవాడు చూడగానే పరవశం పొందారు, తమను తాము మర్చిపోయారు. అందరూ వెళ్ళిపోయి నాబాబు అంటే నాబాబు అన్నారు. అప్పుడు యశోద అంది, మీరంతా ఒకేసారి చంటి పిల్లవాడిని పట్టుకుంటే కొంచెం తట్టుకోవడం కష్టం, ప్రస్తుతం కాస్త స్నానం అయ్యేదాకా నేను రోహిణి స్నానం చేయిస్తాం అని వారందరినీ ఆపి రోహిణితో కలిసి ఆ పిల్లవాడికి స్నానం చేయించింది. ఆయన స్నానం చేయించుకున్నట్టు వాళ్ళ చేత ఆయన ఎప్పుడు ఎక్కడుంటాడు, నీళ్లల్లో ఉంటాడు. నారాయణ అనే శబ్దమునకు ఆపో నారా ఇతి ప్రోక్తాహ ఆపో వై నరసో నవః అయనంతస్య తాః పూర్వంతేన నారాయణ స్మృతః అని మనుస్మృతిలోను భాగవతం దశమస్కంధంలోనూ కూడా ఈ శ్లోకం ఉంటుంది. నారా అంటే నీరు, ఎప్పుడూ నీళ్లల్లో ఆయన ఉంటాడు. అయనము అంటే నివాసం, నీరే తన నివాసం కనుక నీటిలో పాల సముద్రంలో ఉంటాడు కనుక నార అయనః నారాయణః అన్నారు. ఎప్పుడూ నీటిలో ఉండే ఆ పరమాత్మని ఇవాళ కొత్తగా నీళ్లు పోసి తడపడం మొదలెట్టారట. ప్రళయకాలంలో కూర్మావతారం, మత్స్యావతారం వంటి అవతారాలు ఎత్తి నీళ్లలో ఉండే ఆయన మీద నీళ్లు మొహం ఎరగని వాడికి పోసినట్టుగా నీళ్లు పోశారట. ఈ విధంగా నీళ్లు పోసి తడుపుతూ ఉంటే ఆయన నీళ్లు పోయించుకున్నాడు. వేడివేడి నీళ్లు చక్కని గుండిగలతో పట్టుకొచ్చి అందులో సుగంధ ద్రవ్యములు కలిపి రోహిణి పోస్తూ ఉంటే బాల్యంతరాలు అయినప్పటికీ యశోద స్నానం చేయించింది. ఆ బుజ్జిబాబుని ఒళ్ళంతా రుద్ది స్నానం చేయించారు. పూర్వం పుట్టి పుట్టగానే పురిటి స్నానం చేయించేవారు, ఇప్పుడు ఎంతసేపు ఇంక్యుబేటర్లో పెట్టేస్తున్నారుగా, స్నానము లేదు పానము లేదు. చక్కగా స్నానం చేయించాక ఒళ్ళు మెత్తని తువ్వాలతో అలా 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 వద్దారు, అద్ది తుడిచి ఆ తర్వాత ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టారు. యశోదాదేవి ముందే బంగారపు ఉయ్యాల చేయించుకుంది గర్భంతో ఉన్నప్పుడే, ముందు చూపు ఆవిడికి. కొడుకు పుట్టినా కూతురు పుట్టినా సరే ఉయ్యాల్లో పడుకోబెడదామని ఓ చక్కని ఉయ్యాల, అదిగో అక్కడ ఉన్నటువంటి ఉయ్యాల లాంటి ఉయ్యాల తయారు చేయించి పెట్టుకుందిట పవళింపు సేవ కోసమని. అందులో బాబుని పడుకోబెట్టారు. ఓ బుజ్జి గొడ్డోటి ఆవిడ కుట్టుకుంది, ఆ కుట్టుకున్న డ్రాయర్ లాంటిది వేసింది. పసుపచ్చని బట్టలే కుట్టిందిట ఆవిడ. కృష్ణుడికి పసుపు అంటే ఇష్టమని ఆవిడకి ఎవరు చెప్పారు మరి, అదే దైవ సంకల్పం. చక్కని పసుపు బట్టలు వేసింది, పీతాంబరధారి అయ్యాడు ఆయన. కస్తూరి తిలకం పొడుగున పొడుగ్గా పెట్టింది, నుదుట పొడుగైన కస్తూరి తిలకం నల్ల తిలకం బొట్టుగా పెట్టింది. జుట్టుకి చక్కని ధూపం వేసి ఇంతవరకు తలంటుకు స్నానం చేసిన ఆయన తలకి ఏమాత్రం తడి లేకుండా ధూపము ద్వారా ఆర్చింది, తడి ఉంటే పిల్లవాళ్ళకి రొంప చేస్తుంది. ఆ తర్వాత నెత్తి మీద ఇంత పసుపు ముద్ద కూడా పెట్టింది, పసుపు ముద్ద పెడితే పిల్లలకి రొంప చేయదు, అందుకని కృష్ణుడు కూడా రొంప చేస్తుంది అనుకుని పాపం పిల్లవాడి మీద ప్రేమతో ఇంత ముద్ద పెట్టింది. పెట్టిన తర్వాత ఆడవాళ్ళంతా వచ్చారు, ఏమమ్మా యశోద అన్ని పనులు నువ్వే చేసుకుంటావు, కనీసం మమ్మల్ని జ్వాలపాటన్నా పాడనియమ్మా అన్నారట. పాడండి అంది ఆవిడ. వాళ్ళంతా మన దత్తపీఠంలో సంగీతం పాడే విద్వాంసులు అనమాట. అందువల్ల వాళ్ళు ఎంత మృదువుగా పాడారండి. ఆ పిల్లవాడిని ఉయ్యాల్లో పెట్టాలా మెల్లిగా ఊపుతూ పాడారట, జో జో కమల దళే క్షణ, జో జో కమల దళే క్షణ, జో జో మృగరాజ మధ్య, జో జో కృష్ణ. జో జో పల్లవ కర్ర పద, జో జో పూర్ణేందు వదన, జో జో అనుచును. వాళ్ళు మృదువుగా మళ్ళీ ఎక్కువ కంఠం పెంచితే పిల్లవాడు ఎక్కడ లేచిపోతాడు అన్నట్టుగా మధురమైన లేతయైన కోమలమైన కంఠంతో, కృష్ణ తామర పువ్వుల్లాంటి కళ్ళు కలిగిన కృష్ణ నిద్రపో, అప్పుడే పుట్టిన చిగుళ్ళగలాగా తామర పువ్వు రేకుల్లాగా కోమలముగా ఉన్న మృదువైన పాదములు కలిగిన చిగురుటాకుల వంటి పాదములు కలిగిన కృష్ణ నిద్రపో, సింహము నడుము వలె సన్నని నడుము కలిగిన కృష్ణ నిద్రపో, చంద్రబింబం లాంటి ముఖం కలిగిన కృష్ణ నిద్రపో అంటూ జో జో అని పాడడం మొదలెట్టారనమాట. అలా పుట్టుకొచ్చే పాటలు అప్పుడు, జో అచ్యుతానంత జో జో ముకుంద రావి పరమానందరాలి గోవింద జో జో అని వాళ్ళంతా పాటలు పాడారు. తానెప్పుడూ నిద్రపోడా ఆయన, ఆయన కన్ను మూసాడా లోకములన్నీ నాశనమైపోతాయి, ఆయన కన్ను తెరిచాడా లోకములు పుడతాయి. లలితా సహస్రనామంలో ఒక గొప్ప నామం ఉన్నది, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిహి. ఉన్మేష అంటే ఆయన అమ్మవారు అలా కన్ను తెరిచింది, వెంటనే లోకములన్నీ ఉత్పన్న పుట్టాయి. అమ్మ కన్ను తెరిచిందా ఈ సృష్టి అంతా అయిపోతుంది, జగత్తంతా పుడుతుంది. ఆవిడ నిమిష అంటే కన్ను మూసింది, ఆవిడ కన్ను మూయగానే లోకములన్నీ ప్రళయంలో నాశనం అయిపోయాయి. అందుకే ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భువనావళిహి అన్నారు. అందుకని పరమాత్ముడు ఎప్పుడు వైకుంఠంలో ఉన్నప్పుడు కన్ను ముయ్యడు, నిద్ర నటిస్తాడు తప్ప నిజంగా నిద్ర లేదు ఆయనకి. ఈ చాతుర్మాస కాలంలో శయన ఏకాదశి ఉత్థాన ద్వాదశి అంటామే, అది లోకశ్రేయస్సు కోసమే, కానీ నిజంగా ఆయన నిద్రపోతే లోకములు ఏమీ ఉండవు. ఎప్పుడూ నిద్రపోకుండా తన దివ్య దృష్టితో అందరినీ చూస్తూ కాపాడే పరమాత్మట ఆయన. ఇప్పుడు ఈ గోపికలు జ్వాలపాట పాడుతూ అంటే ఉయ్యాల్లో పడుకుని నిద్రపోతున్నట్టుగా అని ఊకొడుతూ నిద్రపోతున్నట్ట, నిద్రపోతున్నట్టు నటిస్తున్నట్టు. పిల్లలు చూసారా అంటారు, అలా ఊకొడుతూ నిద్రపోయాడు ఆయన కన్ను తెరవకుండా. ఆహా ఏమి విచిత్రం అంటాడు సుఖయోగేంద్రుడు ఇక్కడ. ఏ బాము గలుగక ఏ పారు గట్టికి పశుల కాపరి ఎంట బాముగలిగే, ఏ జాత కర్మములు లేక ఎసగు చక్కటికి నీ జాత కర్మములు సంభవిల్చే, ఏ తల్లి చనుబాలు ఎరుగని ప్రోడ యశోద చన్నుల బాలు చొరవనిరిగే, ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందజొచ్చే, ఏ చదువులనైనా ఇట్టిట్టిదనరాని అందము అవయవముల అందముందే, అసలు జన్మ ఎరగని వాడా పరమాత్మ. భవము లేదు గనుక పుట్టుక లేదు గనుక ఆయన్ని అభవుడు అన్నారు. జన్మ లేనివాడికి ఈ పశువుల కాపరి ఇంట్లో ఇవాళ పుట్టుక కలిగింది. చావడం, పెరగడం, పుట్టడం ఇవేమీ ఎరగనివాడాయన. హాని, వృద్ధి లేదా ఆయనకి. ఇలా పెరుగుట నశించుట లేని పరమాత్మ ఇప్పుడు ఈ ఇంట్లో పెరగడం మొదలుపెట్టాడు. అవతారం చాలించడానికి కూడా సిద్ధపడుతున్నాడు. ఎంత చదువుకున్నా ఎవ్వరికీ అర్థం కాడాయన. ఏ చదువుల ద్వారానూ పొందలేని పరబ్రహ్మమాయన. మీరు ఆలోచించండి, ఎన్ని శాస్త్రాలు చదివినా పరమాత్మ ఎలా ఉంటాడో ఒక్కడు చెప్పగలడా? ఆయన గురించి సంపూర్ణమైన జ్ఞానం ఎవరైనా అందించగలరా? ఏ చదువులతోటి పొందలేని పరబ్రహ్మస్వరూపుడు ఏమీ చదువుకొని వాళ్ళ చేతిలో ఉండి, నేనే నిజమైన విద్య, ఈ చదువులు చదువులు కావు, అసలు విద్య నేను అని చెబుతున్నాడు.